ప్రీమియర్ యాక్టింగ్ బంధు గారా, మనమందరం ఒక్కడం రాస్తే హైదరాబాద్ వస్తున్నామని అక్కడ మనకున్నటువంటి భక్తులు, అక్కడ మనకున్నటువంటి స్నేహితులు, అక్కడ మనకున్నటువంటి బంధువులు అందరూ వచ్చి స్టేషన్లో మనం రిసీవ్ చేసుకున్నాం. ఇలా హైదరాబాద్ వస్తున్నాం, ఫలానా ఉదయం నరసాపురం ఎక్స్ప్రెస్లో ఇలా వస్తున్నామంటే ఆ స్టేషన్కి అందరూ వస్తారు. భక్తులు వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఎందుకు? మనల్ని రిసీవ్ చేసుకోవటం. మరి మన శరీరం ఏదో రోజున చనిపోతుంది, ప్రాణం కోరి తిరుగుతున్న ప్రతి మనిషి ఏదో రోజున మరణిస్తారు. అది మనిషి కావచ్చు, పశువు కావచ్చు, లేదా పురుగు కావచ్చు. ఏ శవం అయితే ప్రాణం కోరి తిరుగుతుందో ఆ ప్రాణం కోరి తిరిగే ప్రతి శరీరం ఏదో ఒక రోజున మరణిస్తుంది. అలాగే నీ శరీరాలు మరణిస్తే నా శరీరం మరణిస్తుంది, అందరి శరీరాలు మరణిస్తే ఏదో ఒక రోజు. పుట్టిక ఎప్పుడు అంతమవుతుంది అంటే సాగుతుంది అంతమవుతుంది. పుట్టిన మనిషి వాడి ప్రారంభం ప్రకారం సినిమా తెర మీద బొమ్మ యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తాడు, వాడి జీవితం సాగుతూ అంతమైపోతుంది. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానాలు దహనం చేస్తారు, కొంతమంది గొయ్యి తీసి అందులో కట్టారు, శరీర యాత్ర ముగిసిపోయింది. లోపల జీవులు ఉన్నారు కదా, ఈ శరీరం నాది, ఈ శరీరం నాది అనుకుని జీవుడు ఒకడు ఉన్నాడు. ఆ జీవుణ్ణే మనం మనస్సు అని పిలుస్తాం. ఆ జీవుడు శరీరం విడిచిపెట్టాడే ప్రయాణం చేస్తాడు. మరి ఇప్పుడు హైదరాబాద్లో మన భక్తులు వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. శరీరం చనిపోయిన తర్వాత మనం ఎవరు రిసీవ్ చేసుకుంటాం? ఎవరికి చెప్పుకుంటాం రిసీవ్ చేసుకున్నాం? ఇలా మేము వస్తున్నాం, మీరు మనం రిసీవ్ చేసుకుంటే రిసీవ్ చేసుకున్నంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరనుకోకుండా ఉన్నారా? ఎవరంటే మన జీవితంలో భగవంతుడు మనకి చేతులు ఇచ్చినందుకు ఈ చేతులతో మంచి పనులు చేస్తే, నోటితో మంచి మాటలు మాట్లాడుతుంటే, నేత్రాలు ఇచ్చినందుకు మంచి దృశ్యాలు చూస్తుంటే, దాంతో భవిష్యత్తులో రైట్ విజన్ అంటారు ఇంగ్లీష్. మంచిది మంచిని చూడటం, చేతితో మంచి పనులు చేయటం, నోటితో మంచి మాటలు మాట్లాడటం, మంచి విషయాలు శ్రవణం చేయటం, ఇది పెళ్లి కొడుకుల దగ్గర ఉండి ఎలా తీసుకొస్తారో ప్లాట్ఫారం మీదకి. మనం చేసిన మంచి మనుషులు కొంతమంది వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి తగినవాడు, రాత్రి ఒంటి గంటనే నిద్ర లేకుండా అలాగే ఉంటారో తగినవాడు. అలాగే కొంతమంది సమాజం యొక్క క్షేమం కోసం అలా ఏదో ఒకటి మంచి చేస్తామంటారో తగినవాడు. అసలు ఇప్పుడు మనం ఇప్పుడు శరీరం ఉండగా, మన శవం ఈ భూమి మీద ఉండగా, మనం మాట్లాడిన మాటలు, మనం చేసిన పనులు ఇవన్నీ ఏం చేస్తాయంటే, మన శరీరం మరణించాక అవి మన జీవుణ్ణి జీవుని రిసీవ్ చేసుకోవడానికి కనిపెట్టుకుంటారు. సికింద్రాబాద్ స్టేషన్లో మన బంధువులు ఎలా మనం రిసీవ్ చేసుకుంటారో, జీవుని మన శరీరం విడిచిపెట్టాక మన జీవుని రిసీవ్ చేసుకుని చీకటి మార్గంలో కాకుండా ఇరుగు మార్గంలో, మన చీకటి మార్గంలో నడవటం కష్టం, ఇరుగు మార్గంలో నడవటం తేలిక. చీకటిగా ఉంటే ఈ గోడ నుంచి ఆ గోడ దాకా కూడా వెళ్ళాం, అదే నిరుగునైతే ఎంత దూరమైనా నడవడతాం. అంటే మనం చేసే మంచి పనులు మన రిసీవ్ చేసుకుంటాయి. ఇది మన జీవుని, మన బంధువులు స్నేహితులు రిసీవ్ చేసుకోరు. మనం చేసిన మంచి పనులు ఇక్కడ మనకు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి, వెయిట్ చేస్తే ఈ జీవుని రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకుని దగ్గరుండి చీకటి మార్గంలో కాకుండా విరుగు మార్గంలో మన స్వర్గలోకంలోకి తీసుకెళ్తాయి. ఈ మంచి పనుల యొక్క పరిచయం ఉన్నంతకాలం అక్కడ అట్టే పెట్టుకుంటాం మనం. అయితే మాట్లాడిన మంచి మాట, మీరు చూసిన మంచి దృశ్యాలు, చెట్టు చేసిన మంచి పనులు, మీ నగరంలోకి వచ్చేటువంటి మంచి ఆలోచనలు ఈ హృదయ కోట అనుకోకండి. మనకి మరణం వస్తే కంగారు పడతాం, మనం మంచి పనులు చేస్తుంటే కంగారు పడకండి, వచ్చి మన దగ్గరని తీసుకెళ్తాం కంగారు పడకండి. అసలు మరణం చాలా మంచిది, అలాగనికి మనం కోరి తెచ్చుకోకూడదు. మరణం అంటే మనకు అర్థమైతే మరణం అంటే భయం పోతుంది, అందరికీ భయం. మరణం అంటే భయపడక్కర్లేదు, మనకు భయం నష్టం. ఏం చేద్దాం, మరణం అంటే ఏంటో మనకు తెలియటం లేదు కాబట్టి భయం నష్టం. మరణించిన వాడికి పునర్జన్మ వస్తున్నా కానీ మరణం లేని వాడికి పునర్జన్మ రాదు. ఎవరికి పుట్టిన వాడు చనిపోతాడు, చనిపోయిన వాడికి మళ్ళీ జన్మ వస్తుంది, చనిపోకుండా మళ్ళీ జన్మ రాదు. అంచేత చనిపోవటంలో ఏమవుతుందంటే మళ్ళీ కొత్త శరీరం, కొత్త వాతావరణం. ఆ జీవుడు సంస్కారాన్ని బట్టి ఉత్తమ జన్మ రావచ్చు, ఉత్తమ లోకాలకు వెళ్ళవచ్చు. అంటే మరణం వల్ల మనకు ఉత్తమ పునర్జన్మ వస్తుందని మన ముందుకు తాకినప్పుడు, అది మనకు అండర్స్టాండింగ్, మన హ్యూమన్ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మరణం అంటే నూటికి నూరు వంతులు భయం పోతుంది. అంతకాలం మనకు మరణం అంటే భయం వస్తూనే ఉంటుంది. అంటే మనకు మరణ భీతి, దాని వాస్తవ స్వరూపం, జట్ట యొక్క వాస్తవ స్వరూపం మనం తెలిసేయకుంది ఆ భయం కూడా పోతుంది. భయం ఎప్పుడు వస్తుంది, లోపల ఏదైనా కోరుకున్నప్పుడే మనకు భయం వస్తుంది, మనకు కోరుకున్నప్పుడే కోపం వస్తుంది, లోపల ఏదైనా కోరుకున్నప్పుడే చిరాకు వస్తుంది, లోపల ఏదైనా కోరుకున్నప్పుడే మనసుకు వ్యధ వస్తుంది. ఆ డిజైర్ లేని వాడికి ఏది రాదు. ఎందులో ముఖ్యంగా మీరందరూ దేవుని గుళ్ళో కలుపుతున్నారు, దేవుణ్ణి చూస్తున్నారు, గుళ్ళో కలుపుతున్నారు. దేవుని విష్ణువాలయమో శివాలయమో ఏదో దేవుడి నుంచి మన నీటిలో దిగాలి. మనం చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు గట్టి నుంచి నీటిలో దిగాం, ఏదో దేవుడి నుంచి చెరువులో దిగుతాం. అదేవిధంగా మన పరబ్రహ్మకి, పరమాత్మకి మన హృదయంలోకి దిగాలంటే ఏదో విష్ణువు శివుడు ఏదో ఒక దేవుడి నుంచి లోపలికి దిగాలి. మీరు గుళ్ళోకి వెళుతున్నారు, గుళ్ళో ఉన్న దేవుణ్ణి చూస్తున్నారు, అలా చూడండి మంచిది. కానీ నీ కథసారి జన్మ ఎప్పుడంటే నీకు ఈ స్వర్గము నరకము ఈకలి మీద ఇంక ప్రయాణాలు ఎప్పుడు ఆగిపోతాయంటే, శరీరం చనిపోయిన తర్వాత ఈ వెళ్ళటాలు, పోకలు, రాకలు, పోవటాలు, రావటాలు ఎప్పుడు ఆగిపోతాయంటే, గుళ్ళో ఉన్న దేవుని చూడటం అలా ఆగిపో, చూడటం మంచిదే. మనకి గుళ్ళో రోజు వెళుతూ ఉంటారు, దేవుని చూస్తూ ఉంటారు, కానీ మాకు శాంతి లేదండి, సుఖం లేదండి అంటూ ఉంటారు. గుళ్ళో ఉన్న దేవుణ్ణి కాదు, అంత మాత్రం చేస్తే నీకు శాంతి కలగదు. హృదయంలో ఉన్న దేవుణ్ణి చూడాలి. ఈ హృదయంలో ఉన్న దేవుణ్ణి చూస్తే అప్పుడు మనకి పరిమితి లేని సుఖము, పరిమితం లేని శాంతి, పరిమితి లేని ఆనందము కలుగుతుంది. ఇంకా స్వర్గానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి, ఆ లోకానికి వెళ్ళాలి, ఈ లోకానికి వెళ్ళాలి అనే బుద్ధి కూడా ఉండదు, ఇంకా అసలు సంకల్పమే ఉండదు. అందుచేత ఈ ప్రవచనాలు మీకు బాగా ఉపయోగపడతాయి, మీ మనస్సుని భగవంతుడి వైపుకి మళ్ళిస్తాయి. అంటే ఈ ప్రవచనాలు వినటం వల్ల మన బుద్ధి కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనకు భగవంతుడు ప్రాణం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. ఈ శరీరం ఒకటే ఇచ్చి కూరుకోలేదు, ప్రాణం ఒకటి ఇచ్చాడు, బుద్ధి ఒకటి ఇచ్చాడు. ఈ ప్రాణం లేకపోతే శరీరాన్ని ఇక్కడ ఉంచడం తీసుకెళ్ళి శ్మశానంలో పడేస్తాడు. ప్రాణం ఉంది కాబట్టి మనం ఇలా గౌరవిస్తున్నారు, ఇలా తిరుగుతున్నారు, ఇలా ఏదో ఆధ్యాత్మిక రంగమో, రాజకీయ రంగమో, సాంఘిక రంగమో, మరొక రంగమో, వ్యాపారమో, మరొకటి అసలు శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరం అటు ఇటు తిరుగుతుంది, ఏదో పని చేసుకుంటున్నారు, అందరూ తలవ పని ఏదో చేసుకుంటున్నారు, ఎవరి సంస్కారాన్ని బట్టి పని చేసుకుంటున్నారు. శరీరం ఉంది కాబట్టి, ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరం తిరుగుతాను. ప్రాణం లేకపోతే 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన ఆ శరీరాన్ని తీసుకెళ్ళి ఈ తుక్కును తీసుకెళ్ళి శ్మశానంలో పడేస్తాడు. ప్రాణం ఉంది కాబట్టి శవాన్ని గౌరవం, ప్రాణం లేకపోతే శవాన్ని ఎవరు గౌరవించాలి. తర్వాత బుద్ధి అవుతుంది, ఆలోచించుకుంటాం ఏది మంచి, ఏది చెడు, ఏ పని ఎలా చెయ్యాలి అని ఆలోచించుకుంటాం. ఆలోచన కూడా తపస్సుతోటి సమానం, బుద్ధి కూడా మనిషికి అవసరం. కారికి డ్రైవర్ ఎటువంటి వాడో మన శరీరానికి కూడా బుద్ధి అటువంటిది. నీకు భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు, భౌతికమైనటువంటి భోగాలు ఎన్నున్నప్పటికీ బుద్ధి చెడిపోతే నీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు. బుద్ధే ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోని విషయాన్ని గ్రహిస్తుంది, గ్రహించి ఆలోచించుకుంటున్నది, ఆలోచించిన మళ్ళీ ఇంద్రియాలకు ఆకర్షిస్తుంది, ఆకర్షిస్తే దాని ప్రకారం మన శరీరం పనిచేస్తుంది, మన ఇంద్రియాలు పనిచేస్తాయి. అది అంచేది మనం ఏం చేయాలి? ముందు సమాన బుద్ధి కలిగి ఉండాలి, రాగద్వేషాలు తగ్గించుకోవాలి. మనకు రాగద్వేషాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, మన మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఎక్కువ ఇష్టం ఉన్నా మనస్సుకి బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ఎక్కువ అయిష్టం ఉన్నా మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఎవరి మీదనే నీకు కోపం ఉందనుకోండి, నీకు నీ దేవుడి జ్ఞాపకం రావడం, నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళే జ్ఞాపకం వస్తాడు. అలాగే నీకు ఎవరి మీద అతిగా ఇష్టం ఉందనుకోండి, అలాగే అతిగా ఇష్టం ఉన్న వాళ్ళే జ్ఞాపకం వస్తారు. వాటిలో ఇంగ్లీష్లో లైక్స్ డిజ్లైక్స్ అంటారు, ఇష్టాలు అయిష్టాలు. దీనివల్ల మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తా ఉంటుంది. నేను ఈ మధ్యన ఒకరిని అడిగాను, యాని మీ మనస్సు బాహ్యముఖానికి అంత ఎక్కువ రావటం లేదు, ఎక్కువ అంతర్ముఖత్వంగా ఉంటుంది, ఎక్కువ సహనంగా ఉంటున్నారు, సహించే శక్తి ఎక్కువగా కనిపిస్తుంది, మీ సహజంగా అంతర్ముఖత్వం అంటే ఆయన ఏమన్నారంటే నా గొప్ప కదండి, మా అమ్మ దగ్గర నుంచి, మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది అండి, నా తెలివి కాదన్నాడు. ఎవడ నాకున్న అంతర్ముఖత్వము, నాకున్న సహనము, ఇది మా అమ్మ దగ్గర నుంచి, మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది, కానీ నేను ఏదో సాధన చేసి తెచ్చుకోలేదండి, ఇది నాకు న్యాచురల్గానే నార్మల్గానే అంతర్ముఖత్వ స్థితి వచ్చిందని చెప్పాడు. మనం ఎవరైనా పొగిడితేనే మనం తట్టుకోలేం, ఎవరైనా విమర్శిస్తేనే కుంగిపోతాం. ఎవరైనా పొగిడారనుకుని మనం పొంగిపోతాం, ఎవరైనా విమర్శిస్తే కుంగిపోతాం. అది తట్టుకోలేం, ఇది తట్టుకోలేం, సుఖం వచ్చినా తట్టుకోలేం, దుఃఖం వచ్చినా తట్టుకోలేం. తినందరూ అలా కలిగి చాలా బేరాలనిష్టగా ఉండేవాడు. ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తారు ఆయన గురించి, తెలంగాణ గురించి. తెలంగాణ ఉదయం కూర్చుని మార్నింగ్ కూర్చుని టీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నారు. వాళ్ళ మనవరు టీ తాగుతూ బిస్కెట్లు తింటున్నారు. తెలంగాణ మనవరు టీ తాగుతూ బిస్కెట్లు తింటున్నారు. తెలంగాణ ఏం చేస్తున్నారంటే టీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నారు. మీరు ఏమి తింటున్నారు అని అడిగారు తెలంగాణ మనవరు. మేము బిస్కెట్లు తింటున్నాం, టీ తాగుతూ బిస్కెట్లు తింటున్నాం అని అడుగుతున్నాం మనవరు. మరి నేనేమి తింటున్నాను అని అడుగుతాం తెలంగాణ. మీరు ఏమి తినటం లేదు, టీ తాగుతున్నారు అని అడుగుతాం తెలంగాణ. అడుగుతారే ఈ పేపర్ అంతా నన్ను తింటూ రాశారు, మీరు బిస్కెట్లు తింటూ టీ తాగుతున్నారు, నేను చెట్లు తింటూ టీ తాగుతున్నాను అన్నాడు. నేనేమో టీ తాగుతున్నాను, చెట్లు ఈ పేపర్లో రాసిన చెట్లనే, నా గురించి ఈ పేపర్లో రాసిన చెట్లని తింటున్నాను, కావాలి తింటున్నాను, చెట్లు నేను తింటున్నాను, చెట్లు తింటూ టీ తాగుతున్నాను, మీరేమో బిస్కెట్లు తింటూ టీ తాగుతున్నారు, తేడాకే నేను తింటున్నాను, మీరు తింటున్నారు. నేను చెట్లు తింటున్నాను, మీరు బిస్కెట్లు తింటున్నారు, తినటం సమానం. అంటే ఎందుకు తింటున్నానంటే అప్పుడు ఆయన ముఖంలో కూడా ఎప్పుడు నిర్వికారం కనిపించదు. అది అంటే ఆ స్థాయిని కనుక మనం సంపాదిస్తే మనకి ఇంకా రాకపోక ఉండదు. ఆ శరీరం పడిపోయినప్పుడే మోక్షస్థితిని, ఆ మోక్షానుభవాన్ని అందుకుంటాం. అప్పుడు వాడి శరీరం ఉన్నా ఒకటి, శరీరం లేకపోయినా ఒకటి, రూపం కనిపించినా ఒకటి, రూపం కనిపించకపోయినా ఒకటి, వాడు ఉన్నానన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది, ఆ ఉండటం అనేది వాడికి అనుభవం అవుతూ ఉంటుంది. లోపల ఉన్న శాంతి సుఖం వాళ్ళకి ఎంత అనుభవంలోకి వస్తుందంటే మనస్సును చదరమంటే చదరదు, ఇంద్రియాలు కదలమంటే కదలవు. అటువంటి సుప్రీం స్టేట్, హైయెస్ట్ స్టేట్గా జీవుడు అందుకుంటాడు. ఆ జీవుడు ఆ స్టేట్కి అందుకునే వరకు మనకి ఈ జన్మించటం, మరణించటం, ఈ జన్మించటం అనేది, మరణించటం అనేది, మరణించటం అనేది, మళ్ళీ జన్మించడం అనేది సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు వరకు నీ హృదయంలో ఉన్న దేవుడిని చూచే వరకు అనుభవం అనేది మన హృదయంలోనే జరగాలి. దేవుణ్ణి చూడటం అనేది మన హృదయంలోనే జరగాలి. అది మన కడసారి జన్మ, అది చివరి జన్మ, అది చివరి స్థితి కాదు, ఇది పరమస్థితి, ఉదాత్తమైన స్థితి, ఉత్తమ స్థితి. ఆ స్థితిని పొందటం కోసమే మనం జపాలు చేసిన, పూజలు చేసిన, ప్రాణాయామాలు చేసిన, ఆ మహోన్నతమైన స్థితిని పొందటం కోసం. భగవాన్ ఏమంటున్నారంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరి సంభాషించడం వల్ల తెలియని విషయం మౌనం కూడా ఒక్క క్షణంలో తెలుస్తాం. ఈ మాట్లాడటం అనేది, రచన చేయటం అనేది ఎంత ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయం.
చక్కగా మాట్లాడగలగటం, మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలగటం, ఈ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ బుద్ధికి సంబంధించిన విషయాలు. ఎన్ని ప్రసంగాలు చేసినా, ఇంకా ఎన్ని పుస్తకాలు చదివినా నీ మనసులో మార్పు రాకపోతే ప్రయోజనం లేదు. మహర్షుల దగ్గర, మహాత్ముల దగ్గర, యువకుల దగ్గర వాళ్ళు ప్రసంగాలు చేయకపోయినా, వాళ్ళు రచనలు చేయకపోయినా, వాళ్ళ సన్నిధానంలో వాళ్ళు మౌనంగా కూర్చున్నాం, వాళ్ళ వైబ్రేషన్స్ నీ బ్రెయిన్ మీద పనిచేసి నీకు మారు మనసు వస్తుంది, అంతర్ముఖ స్థితి కలుగుతుంది. ఎప్పుడు మహాత్ములతో మానసికమే అనుభవం వల్ల నీ మనసు చలపడుతుంది, నీకు అంతర్ముఖత్వం వస్తుంది. ఉపన్యాసాలతో సంబంధం లేకుండా, ప్రవర్తనలతో సంబంధం లేకుండా, రచనలతో సంబంధం లేకుండా, రీడింగ్తో సంబంధం లేకుండా, హీరింగ్తో సంబంధం లేకుండా, థింకింగ్తో సంబంధం లేకుండా, మహర్షులతో కూడా మానసికమైన అనుబంధం ఉంటే మొదలుపడి నీ మనసు చల్లబడిపోతుంది. అంటే మాట కంటే మౌనానికి ఎక్కువ శక్తి ఉంది. భగవంతుడు సూక్ష్మానికి సూక్ష్మం, అణువు కంటే సూక్ష్మం. అమ్మ హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అందరి హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, మనకు సపోర్టుగా ఉన్నాడు, మనకు ఆదిగా ఉన్నాడు, మనకి మధ్యం ఆయన, అంతం ఆయన, మనకి ఏ అవస్థ అయితే ఆధారంగా ఉందో అదే మనకు కనపడుతున్నాడు. దానికి మోసమయ్యే కారణం అంటే మానవుడికి ఎంతకాలం అయితే ఈ లోకాన్ని ఎంజాయ్ చేయాలి, ఈ లోకాన్ని ఎంజాయ్ చేయాలి అనే మనకు బోధబుద్ధి ఉంటుందో అంతవరకు వాడికి ఆత్మబుద్ధి కాదు. కొంతమంది మామిడికాయ రసం తాగేసి ఆ ట్యాంకర్ కూడా తీపుతా ఉంటారు. కొంతమందికి 100 సంవత్సరాల వయసు వచ్చినా అలా ఓటమి నాపుతా ఉంటారు. లోకం మీద నాకటమే ఇష్టం కానీ 100 సంవత్సరాలు జీవించాం, ఇప్పటికైనా మనసును లోపల కోలుకెళ్ళడం అనేటువంటి అభ్యాసం ఉండదు, వైరాగ్యం ఉండదు. ఎవరికి ఎవరు గురువైనా, ఎవరు ఏ సాంప్రదాయంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ప్రకృతిని దాటకుండానే మనకు జ్ఞానం కలగదు. ప్రకృతి గుణాలు, ప్రకృతి లక్షణాలు, మనలోటువంటి గుణాలని దాటకుండా, వాటిని ఓవర్కమ్ చేయకుండా, మనకి దేహబుద్ధిని ఓవర్కమ్ చేయకుండా మనకు ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మబుద్ధి కలగదు. అంతవరకు ఏ జన్మ ఆ జన్మ మనకి శవబుద్ధి ఉంటుంది, కానీ శవబుద్ధి కలగదు. ఏం చెప్తున్నారంటే, కొన్ని సంవత్సరాలు కలిగి సంభాషించడం వల్ల తెలియని విషయం మౌనం వల్ల క్షణంలో తెలుస్తుంది. అంటే మహర్షి యొక్క మౌనం వల్ల, మహాత్ముడి యొక్క మౌనం వల్ల, ఒక యోగి యొక్క మౌనం వల్ల, అతన్ని మనం చూడటం వల్ల, ఇది జస్ట్ గాలేదు చూడటం వల్ల, మీ హృదయంలో ఉంటుంది వస్తే ఒకసారి కలుపుకుని ఆ కలుపుని నెరవచ్చు. అది వాళ్ళ వైబ్రేషన్స్ కారణమయ్యా. ఆ స్థితి మనకు కలగాలంటే, అంటే మహర్షి యొక్క అనుగ్రహానికి, మహాత్ముల అనుగ్రహానికి మనం పాత్రులు కావాలంటే అధ్యయనం చేయాలి, పెద్దలను సేవించాలి, మనం చేయగలిగినటువంటి బుద్ధివర్స్ చేస్తూ ఉండాలి, ఎంతోకొంత సాధన కూడా చేస్తూ ఉండాలి. ఈ లోపల వస్తువు ఏ విద్య నీకు తెలుస్తుందో అదే నిజమైన విద్య. ఈ పని చేస్తే ఈ పుణ్యం వస్తుంది, ఆ పని చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ పుణ్యం వస్తుంది, ఆ యజ్ఞం చేస్తే నువ్వు స్వర్గానికి వెళతావని చెప్పే విద్యలన్నీ యోషులకు సంబంధించిన విద్యలే, అది ఆత్మకు సంబంధించిన విద్య కాదు. అవన్నీ బొమ్మల విద్యలు. ఈ లోపల ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువుని నిదానంగా, డైరెక్ట్గా నీ జీవున ఆ వస్తువు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏ విద్య అయితే నీకు సహకరిస్తుందో అదే నిజమైన విద్య, అదే ఆత్మ విద్య, అదే విద్య రాజ విద్య, అదే విద్యకు రాజు, అదే కింగ్ ఆఫ్ సైన్సెస్. అన్ని శాస్త్రాలకి కింగ్ ఏంటంటే ఆత్మ విద్య. నీకు అనాత్మ విద్య ఎందుకంటే ఆత్మ విద్య వల్ల అనాత్మ తెలియబడుతుంది. అంటే కృష్ణుడు గారు చెప్పాడంటే విద్యలో ఆత్మ విద్య నేనన్నాడు. దీన్ని యోగి ఏమైనా మాటలో చెప్పాలంటే ఒక ఆత్మ విద్య తప్పించి ఎందుకైనా వేషకు సంబంధించిన విద్యలు బొమ్మల విద్యలు అని చెప్పాలి. లేదా యోగి ఏమన్నా అంటే నువ్వు ఏది శ్రవణం చేస్తే, ఏ విద్యను అభ్యసిస్తే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దేవుడు తెలియబడతాడో, నీ హృదయంలో ఉన్న సర్వస్తువు సత్యవస్తువు తెలియబడుతుందో అదే నిజమైన విద్య, అదే ఆత్మ విద్య, అదే సత్య విద్య. అదే కృష్ణుడు మాటలో చెప్పాలంటే ఇది విద్యలకు రాజు, అది రాజు విద్య. సుందరమూర్తి మౌనంలో ఉండటం వల్ల ఆ సనత్కుమారుడికి సనసుజాతకి వారికి జ్ఞానం కలిగింది. దక్షిణామూర్తి మౌనం కొద్దిసేపు ఎలా ఉన్నాడు, దక్షిణామూర్తి ద్వేషంగా లేడు, అహంభావంగా లేడు, ఇష్టంగా లేడు, అయిష్టంగా లేడు, మనస్సుగా లేడు, బుద్ధిగా లేడు, శవంగా లేడు, ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. అలాగే ఎప్పుడైతే చైతన్య వస్తువుని అనాత్మ వస్తువుని ఆ పరబ్రహ్మాన్ని ఎప్పుడైతే వీడు సనత్కుమారుడు దర్శించాడు, ఒకసారి ఆ చైతన్యం వాళ్ళ ఒకవేళ కళ్ళు ఉంది కాబట్టి కలుపుకుని ఒకసారి మెరిసింది, మన పని పూర్తి అయిపోయింది అనుకున్నారు. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. భౌతిక దృష్టితోటి ఎవరైతే మన క్షేమం కోరి పని చేస్తున్నారో వాళ్ళని మర్చిపోతున్నాం మనం. అంటే మన మన గుణవంతులు కాదు అని అర్థమవుతాం కదా. ఈ చిన్న విషయం మనం లోకానికి సంబంధించిన మంచినే మనం మర్చిపోయేటప్పుడు ఈ లోకం అంటే ఉత్తమ వస్తువు లోపల నా మరణమే వస్తువు నీకు ఎలా ఉంటుందా, నువ్వు గుణవంతులు అయితే కదా అయింది, నువ్వు గుణవంతులు అయ్యుండి బుద్ధిమంతులు అయ్యుంటే కదా లోపల వస్తువు నీకు అయ్యింది. నువ్వు గుణవంతులు కాలేటప్పుడు బుద్ధిమంతులు కానప్పుడు నీకు ఆ బ్యాలెన్స్ మైండ్ ఆ బుద్ధిని బ్యాలెన్స్ చేసుకునే శక్తి లేనప్పుడు వస్తువు నీకు ఎలా ఉంటుంది. భాష్యంగా నీకు ఎవరైనా ఒక మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలోనే కాదు ఏ మార్గంలో నీ పురోభివృద్ధికి ఎవరైనా కృషి చేస్తే వాణ్యం మర్చిపోతావు. నువ్వు ఒక గుణవంతులు ఎలా అవుతావు, గుణవంతులు కాదు అది నీకు ఆత్మజ్ఞానం ఎలా పెరుగుతుందన్నట్టు వాడతావు. ఇది రామాయణంలో డిస్కషన్లో ఒక మాట్లాడుతున్న వాళ్ళు మీకు చెప్తారు. చంద్రకుమారుడు కూడా వాళ్ళకి యోగ్యత ఉంది, వాళ్ళకి అర్హత ఉంది, వాళ్ళకి ఇతరులు ఉన్న స్థూల బుద్ధి ఉన్న వారికి మాట కానీ సూక్ష్మ బుద్ధి ఉన్న వారికి మాట అక్కడ లేదు మౌనం సరిపోతుందని భగవాన్ చెప్పేవారు. అది జన్మాంతర అనుబంధం, ఆ జన్మాంతరంలో ఏనాటి అనుబంధం ఆ దక్షిణామూర్తికి చంద్రకుమారుడికి వాళ్ళకి ఒక్కసారి అలా సూచన ఎందుకు వాళ్ళకి జ్ఞానం కలిగింది. ఆ చైతన్యం దక్షిణామూర్తి దక్షిణామూర్తిగా లేదు ఉడికే చైతన్యం, ఆ చైతన్యం అలా ఒకసారి చూసేవాడికి వాళ్ళు కలిగినటువంటి అమృత వస్తువు ఆ పరక్రమం వస్తువు కలుపుతున్న వాడికి నిరీతి నిరీతమే కాదు వారి వారి స్థానం అనుభవం పెరమనేట్టుగా అనుభవంగా ఉండిపోయింది సనత్కుమారుడికి వాళ్ళకి. అది జన్మాంతరమైనటువంటి అనుభవం. కాళిదాస్ చెప్పాడు, మీ మీద నాకు ప్రేమన్నా నామాది నీకు ప్రేమన్నా అది జన్మాంతరమైనటువంటి అనుబంధం. జన్మాంతరంలో అనుబంధం ఉంటే ఒకళ్ళ పొరపాటును ఒకళ్ళు మన్నించుకుంటూ ఉంటారు. ఆ జన్మాంతరం అనుబంధం లేకపోతే ఒకళ్ళ పొరపాటును ఒకళ్ళు పెద్దలు చేసి ఇందులో పడతారు. ఇంకా జన్మాంతర అనుబంధం ఉంటే కదా నీ స్నేహం నువ్వు శ్మశానంలో వెళ్ళే వరకు నిలబడేది అని కాళిదాస్ అన్నారు. కొంతమంది స్నేహాలు ఉంటాయి, శనివారం ప్రారంభమైతే వచ్చి శనివారం నాకు ఇంకా ఆ స్నేహం ఉండదు. అలాగే నీకు ఏమైనా కష్టాలు ఒక స్నేహం ఉందంటే నీ ప్రాణం పోయే వరకు ఒక స్నేహం నిలబడిందంటే మీరు మీకు పూర్వజన్మలో అనుబంధం ఉండి ఉండాలి. అనుబంధం కనుక లేకపోతే చిరకాలం కలకాలం స్నేహం కూడా నిలబడదు అని కాళిదాస ఒక గ్రామాలు చెప్పారు. ఏదైనా పూర్వజన్మ అనుబంధం లేదు. ఇప్పుడు రమణ మహర్షి గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే ఆయన పుస్తకాలు నేనేం చదవలేదు, ఆయన గురించి ఎవరైనా చెబితే అంటే నీకేం లేదు, లేకపోతే ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ లేదు నాకు, లేకపోతే అధ్యాత్మికంగా అభివృద్ధిలో రావాలనేటువంటి కాంక్ష లేదు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియకుండానే ఆ జన్మాంతరం యొక్క అనుబంధాన్ని బట్టి ఆ స్పిరిచువల్ స్టేటస్ ఎంతో కొంత ప్రసాదించాడు. అది పూర్వజన్మ అనుబంధం. అదే కృష్ణుడు గీతలో చెప్తాడు, నువ్వు చేసింది ఊరికే పోవడం, ఏదో జన్మలో నీకు వస్తున్నది, నువ్వు చేసింది నీకే వస్తుంది, నువ్వు చేసింది నీకు రాదు, నువ్వు చేసిందే నీకు వస్తుంది అని చెప్తూ ఉండేవాడు. అంటే నువ్వు సృష్టిని ప్రేమిస్తుంటే ఈశ్వరుడు ప్రేమకు నువ్వు కూడా అర్హుడు అవుతావు. నువ్వు సృష్టిని ప్రేమిస్తుంటే ప్రేమ నీకు ఉండకపోవడం, ప్రేమ యొక్క కోర్సు ఉండకపోవడం, నువ్వు సృష్టిని ప్రేమించడం వల్ల సృష్టికి అధిపతైనటువంటి ఈశ్వరుడు ప్రేమ కూడా నీకు ఎంత చెప్పి చెప్తున్నానంటే నేను బుద్ధితో ఆలోచించి మనస్తో ఆలోచించి బుద్ధితో నిర్ణయించుకున్నది కాదు. అంటే రమణ మహర్షి గారు జన్మాంతరమైన అనుబంధం. ఇవాళ మీరు ఆరులో కూర్చున్న పెద్దలందరూ కూడా లేడీస్ తెలిసి కలిసి మీరందరూ రమణ మహర్షి గారిని తిట్టిపోసినా నాకు ప్రపంచ ముళ్ళంత చింతాకంత కూడా ఆయన మీద ఇష్టం పోదు. ఎందుకంటే కారణం ఇది మనస్తో చూసుకున్న నిర్ణయం కాదు, నీకు భాషలు మార్చాక మార్చుకోలేము. మీరు ఆత్మజ్ఞానాన్ని కలగడం కోసం అందరి దేవతలు అనుగ్రహం అక్కర్లేదు, అందరి మనుషులకి అనుగ్రహం అక్కర్లేదు, అందరి యోగులకి అనుగ్రహం అక్కర్లేదు. ఒక యోగి యొక్క అనుగ్రహం, ఒక మహర్షి యొక్క అనుగ్రహం, ఒక దేవతా పురుషుడు యొక్క అనుగ్రహం చాలు, ఒక్కడ అనుగ్రహం చాలు. ఆత్మజ్ఞానం కలగడం కోసం అందరి అనుగ్రహం కలిగే లేదు. భగవాన్ చెప్తున్నారు అన్నింటికంటే ఉదాత్తమైన భాష, ఉత్తమమైన భాష, ఉజ్వలమైన భాష మౌన భాష. మౌనం కూడా మాట్లాడుతుంది, కానీ మౌనం మాట్లాడడానికి అర్థం కావట్లేదు. మౌనం కూడా మాట్లాడుతున్న సంగతి ఎవరికి తెలుస్తుందంటే సోల బుద్ధి అని వాళ్ళకి తెలియదు, సూక్ష్మ బుద్ధి అని వాళ్ళకి తెలుస్తుంది. మీ బిహేవియర్ను సంస్కరించడం, మీ బిహేవియర్ను సంస్కరించుకుంటే మీ హృదయంలో సత్యం అనంతగా కనగానే వ్యక్తం అవుతుంది. మీ బిహేవియర్ను సంస్కరించకపోతే మీ హృదయంలో నా ఏక దృష్టి వచ్చేది తెలియబడదు. ఆ లోపల అమృత వస్తువు, ఆ మరణ లేని వస్తువు ఎప్పుడు మన వరిస్తుందో అది పరమేశ్వర నిర్ణయం ప్రకారం జరుగుతుంది, కానీ మన సంకల్పం ప్రకారం జరగనే జరగదు. కానీ రావటం రావటమే, ఎప్పుడు వస్తుంది ఎక్కడ వస్తుంది ఈశ్వర నిర్ణయం ప్రకారం అది జరుగుతుంది. జ్ఞాని యొక్క ప్రభావం భక్తుల హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. ఒక మహాజ్ఞాని, ఒక మహాగురువు నడుపుకోండు, వారు ఏమి ఆడంబరం ఏమి ఉండదు, నేను ఉద్ధరిస్తున్నానా వారు ఏమి చెప్పడు, సైలెంట్గా నీ పక్క వారు కూడా తెలియకుండా వారికి ఉన్నటువంటి ఆత్మశక్తి మీ హృదయంలో ప్రవేశిస్తుంది. వారి వైబ్రేషన్స్ మీ బ్రెయిన్ మీద పనిచేస్తాయి. మీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియదు లేదు, మీద మహర్షి యొక్క అనుగ్రహం, మహాత్మ యొక్క అనుగ్రహం నీకు వస్తున్నట్టు మీ పక్కన కూర్చున్న వాళ్ళకి నాకు తెలియదు. అంత సైలెంట్గా భగవంతుడు పని చేస్తూ ఉంటాడు. నువ్వు అరుణాచరిస్తాడా, నువ్వు చాలా పని చేస్తున్నావు, ఇతరుల యొక్క గుర్తింపుతో సంబంధం లేకుండా సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు చేస్తున్న మంచి పనిని, జ్ఞానానికి సంబంధించిన ఫీల్డ్లో నువ్వు చేస్తున్న పని లోకానికి తెలియజేయలేదు. అది నేను లోకానికి తెలియజెబుతున్నాను. ఆ తెలియజెప్పడం కూడా నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను అంటే దాన్ని క్షమించి ఆశీర్వదించుకుని అక్షర మనమాలలో రమణ స్వామి అరుణాచలేశ్వరుని అర్థించాడు. అరుణాచలేశ్వరుడు పని చేయట్లేదు అనుకోండి, మీరు ఒకసారి అరుణాచలం వెళ్ళొచ్చారనుకోండి, మీ దృష్టికి ఏం కనిపించలేదు, అరుణాచలం వెళ్ళొచ్చాము ఏం కనిపించలేదంటే అనిపిస్తుంది. లోపల ఎక్కడో అంతరాంతరాలలో మీకు జ్ఞానం కలగడం కోసం మీకు పునాదులు వేస్తూ ఉంటారు పరమేశ్వరుడు. అది మీ బుద్ధికి అందరి కాబట్టి ఏమీ జరగటం లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈశ్వరుడికి అరుణాచలేశ్వరుడు సైలెంట్గానే పనిచేయడం అనమాట. అవి మామూలుగా భక్త జీవులు అది అర్థం చేసుకోవడం కష్టం. వివేకవంతులు కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే అది ఎవరికి అరుణాచలేశ్వరుడు సైలెంట్గా పనిచేస్తున్నాడు, ఆయన పని ఎవరికి అర్థమవుతుందంటే మాట మాటకి బ్రెయిన్లో అప్సెక్ట్ అయ్యే వాడికి, పరిసరాల యొక్క ప్రభావానికి లూనయ్యే వాడికి అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉన్న అనుభవం కాదు. కొంతమంది జోలిని చూస్తే దానికి ఆకర్షించబడతారు, జోలిని చూస్తే అట్రాక్ట్ అవుతారు. ఆ పరిసరాల్లో వాళ్ళు మనుషులు ఏ పరిసరాల్లో ఉన్నారో ఆ పరిసరాల ప్రభావం కాదు జోలిని ఏర్పడతా ఉంటుంది. ఆ పరిసరాల యొక్క ప్రభావానికి లోనయ్యే మనుషులందరికీ ఈశ్వర అనుగ్రహం ఎలా ఉంటుందో అర్థం కాదు. ఆ పరిసర యొక్క ప్రభావానికి లోను కాకుండా ఏ గంటి కాకుండా ఎవడైతే తన బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో వారికి మాత్రమే అనుగ్రహం యొక్క గుర్తులు తెలుస్తూ ఉంటాయి. జ్ఞాన యొక్క ప్రభావం భక్తి హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తున్నాయా. రమణ మహర్షి గారు మాకు అడిగారు, మమ్మల్ని ఏ మార్గంలో ప్రయాణం చేయమంటారని, భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, ధ్యాన మార్గమా, కర్మ మార్గమా అని. భగవాన్ ఏమన్నారంటే, నీ పూర్వజన్మలు ఏ మార్గంలో అయితే నువ్వు ప్రయాణం చేశావు, ఈ జన్మలు ఆ మార్గం అయితే నువ్వు ఆకర్షించబడతావు, కాదనుకున్నాను ఆకర్షించబడతావు. అంటే ఏ మార్గంలో ప్రయాణం చేసినా నువ్వు చేరేది బ్రహ్మ దగ్గరికే, పరబ్రహ్మ దగ్గరికే. ఎవరు కృష్ణుడు చెప్పాడు, ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా వారిని నేను రుజువు చేసుకుంటాను అని. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసి వచ్చినా వారిని నేను రుజువు చేసుకుంటాను. అంటే మీరు ఎలా చేసినా, ఎలా ప్రయత్నం చేసినప్పటికీ, మీరు పూర్వజన్మలు ఏ మార్గంలో ఎలా మీరు ప్రయత్నం చేశారో ఆ మార్గమే ఈ జన్మలో కూడా మీకు ఎంత ఆకర్షింపబడుతుంది, మీ మనసుకు ఆకర్షణ కలుగుతుంది. మీకు ఏది ఇష్టమో, ఏ మార్గానికి మీ బుద్ధి ఆకర్షించబడుతుందో ఆ మార్గంలోనే ప్రయాణం చేయండి. మార్గం మార్చుకోకర్లేదు, అన్ని మార్గాలకు చేర్చేది పరబ్రహ్మ అయితే. ప్రయాణానికి నవద్వార పూర్వం పేరు, అంటే తొమ్మిది ద్వారాలు ఉండే, తొమ్మిది రోజులు ఉండే మన టౌన్లో చేరవచ్చు. ఏ రోజు అంటే అయినా టౌన్లోకి వెళ్తాం. అలా ఏ మార్గంలో, ఏ మార్గంగా నేను ప్రయాణం చేసినప్పటికీ మీరు బ్రహ్మంలో పొందుతారు, పొందవలసిందిగా మీరు పొందుతారు. కానీ మీ ప్రయాణంలో సిన్సియారిటీ ఉంటే మీరు అసలు దానికి పొందాలనేటువంటి కాంక్ష మీకు ఉంటే లోపల దాని గురించి ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంటే మీ ప్రయత్నం సఫలమవుతుంది. అది వృధా కాదు, అది వేస్ట్ కాదు. ఏదో ఒక రోజు మీరు తప్పనిసరిగా వస్తువులు పొందుతారు. మీ ప్రయత్నం విడిచిపెట్టకుండా, ఎంతో కొంత మీ ప్రయత్నం విడిచిపెట్టకుండా మీరు ముందుకు సాగుతుంటే మహాత్ముడు సాంగత్యం నిజతత్వాన్ని తెలుసుకోవడానికి మంచి పద్ధతి. అంటే దక్షిణామూర్తి సాంగత్యంకునే క్షణాల వల్ల వాళ్ళకు కలుపు మెరిసింది సమర్థమాయడికి వాళ్ళకి అది హృదయంలోని నిజాన్ని తెలుసుకోవడం కోసమే అనేక జన్మలు మనం తపస్సులు చేస్తున్నాం. కానీ దక్షిణామూర్తి సాంగత్యం వల్ల కొన్ని క్షణాలు వాళ్ళ హృదయంలో ఉంటుంది, వాళ్ళ హృదయంలో ఉంటుంది తత్వం వాళ్ళకి తెలిసింది, ఆ నిజం వాళ్ళకి తెలిసింది. ఆ హృదయంలో ఉంటుంది ఆ నిజం. ఆ హృదయంలోనే నిజం ఎటువంటిదంటే ఈ దేహానికి కానీ, ఇంద్రియములతోటి కానీ, ఈ మనస్సుతోటి కానీ, ఈ బుద్ధితోటి కానీ, ఈ లోకంతో కానీ, ఈ పంచభూతాలతో కానీ, ఈ జన్మభావాలతో కానీ, స్వర్గాయకంలోకి కానీ సంబంధం లేనిది, స్వతంత్రమైనది, స్వేచ్ఛమైనది, సుఖస్వరూపమైనది, ఆనంద స్వరూపమైనది ఆ నిజం. ఆ నిజం అంటే మనం మామూలుగా ఇంటికారు చెప్పే నిజాలు కాదు, ఇవన్నీ వ్యవహారిక నిజాలు. ఈ ప్రపంచం కూడా పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యమే. మీ హృదయంలో ఉన్న సత్యం వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యమే. అయితే ఆ సత్యానికి మీ దేహానికి, ఆ సత్యానికి మీ చావుకి, ఆ సత్యానికి మీ పుట్టికి, ఆ సత్యానికి మీ పుణ్యపాపాలకి, ఆ సత్యానికి వైకుంఠానికి, కైలాసానికి, నరకానికి, స్వర్గలోకానికి విషమంతవి కూడా చింతాకంత నిలంత నరకంత కూడా వచ్చి సంబంధమో లేనే లేదు. అది నేతృత్వ లోపల పూర్తి ఉంది. కానీ ఆ నిజానికి మీ పుణ్యపాపాలకు ఏమి సంబంధం లేదు. సత్యాన్వేషకులకు మాత్రమే సత్యం ఎక్కడ తెలియబడుతుంది. ఆ సత్యాన్వేషకుని చూసి దేవతలకు కూడా అసీవస్తున్నట్లు లేదు. ఆ ట్రూత్, ఆ సెక్షువల్ ట్రూత్, దానికి ఏం నాయన అతి చెప్పడం ఏది చెప్పడం. నది ప్రవాహం సముద్రమైతే వెళ్ళిపోతూ ఉంటుంది. నా వంట చూడంటే నా నది చూడదు. ఒక 5 నిమిషాలు ఆడమంటే ఆడదు. దాని ప్రవాహమే దాని ప్రవాహం, దాని జోరు దాని జోరు. వెళ్ళిపోయి సముద్రంలో కలిసేపడుతూ దాని ప్రయాణం దాని ప్రయాణమే. ఆ పక్కన ఈ బ్యాంక్ మీద ఎవరు ఉన్నారు, ఆ బ్యాంక్ మీద ఎవరన్నా ఎవరినే పట్టించుకోరు. అలాగే నువ్వు సత్యం అయితే సత్యం కోసం జీవిస్తూ, సత్యం కోసం మాట్లాడుతూ, సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆ దీక్షతో, ఆ కష్టతో నువ్వు పనిచేస్తూ ఉంటే అదే శని చెప్తాడు. ఆ శుద్ధకృతి శుద్ధకృతి నిజకృతి ఎదురు ఆ కృతికి బీచి బీచిస్తూ సత్యం అంటే మాకు తెలియదు. సత్యం శివం సుందరం అన్నప్పుడు సత్యానికంటే భిన్నంగా శివం లేదు, సత్యానికంటే భిన్నంగా జ్ఞానం లేదు, సత్యానికంటే భిన్నంగా సౌందర్యం లేదు. సత్యమే జ్ఞానం, సత్యమే సౌందర్యం, అంతా సత్యమే. సత్యం సత్సర్వం అంటే మంత్ర ప్రశ్నలో చెప్తారు. అంతా అదే, అంతా అదే. అది అది ఎక్కడో ఉందని అనుకుంటున్నావు. అది నీ దేహము కంటే, నీ సంకల్పం కంటే, నీ ఇంద్రియముల కంటే, పంచభూతాల కంటే అత్యంత సన్నిహితమైపోతుంది. కానీ దాని తాలూకి ఎరుక నీకు లేకపోవటం వల్ల నువ్వు మాయలో పడ్డావు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్తారు, అజ్ఞానం అంటూ ఏమీ లేదు అసలు. నిజంగా ఉంటుంది పోవు. నువ్వెవరో నీకు తెలియకపోతే అజ్ఞానం, తెలిస్తే జ్ఞానం. అంతేకాని అజ్ఞానం ప్రత్యేకంగా లేదు. నువ్వెవరో నీకు తెలియకపోవటం వల్ల నీకు అజ్ఞానం ఉంది ఉంది అనిపిస్తాను లేదు. నువ్వెవరో నీకు తెలిస్తే నీకు అజ్ఞానం లేదు, పూర్వజన్మలు లేవు, ఏమీ లేదు నీకు అర్థమవుతుంది. నువ్వు చేసే సాధన కూడా నువ్వు చేసే సాధన ఇటువంటివి ఇది సీలింగ్ ఫ్యాన్ లాంటి టేబుల్ ఫ్యాన్ లాంటివి. కానీ హోలీ కంపెనీ ఆ చతుర్షు నుంచి సవరులైన వాళ్ళు కావాల్సిన ఎటువంటి న్యాచురల్గా వచ్చే ఏది లాంటిది వల్ల అది న్యాచురల్గా వచ్చే ఏది లాంటివి. ఇప్పుడు నువ్వు చెవులేసిన పని ఏమలేదు, కిడ్నీ కలిపి తీసిస్తే సరిపోతుంది. అలాగే నీ హృదయాన్ని రూపం చేస్తే నీ హృదయంలో నేహాయింపు లేకుండా వాళ్ళతో సహవాసం చేస్తుంటే అది లేకపోయినా సత్యం నీకు గోచరిస్తున్న వాళ్ళ ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే వాళ్ళ అనుగ్రహంలో నీకు గోచరిస్తుంది. వాళ్ళతో సాంగత్యం మంచిది, వాళ్ళు మౌనం మన పని చేస్తారు, నీతో మాట్లాడుతూ ఉంటారు, నీతో కూర్చుంటూ ఉంటారు, నీతో నడుస్తూ ఉంటారు, నీతో మా భోజనం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే పని నీ కళ్ళ కనపడ నీ సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడర్ వచ్చేస్తే దాని ఆకులు నీకు కనపడ ఆకులు కనపడినంత మాపనం చేసిన గాలి రావటం లేదని కాదు. అదేవిధంగా ధ్యానం చేసే పని మీ కళ్ళకి అందదు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు. వాళ్ళు హోటాల పురుషులు చేసే పని మీ కళ్ళకి అందదు. అన్సీన్ అని అన్హేర్డ్ మీకు వినకపడకపోవచ్చు, మీకు కనపడకపోవచ్చు, మీ బుద్ధి కళ అందకపోవచ్చు, మీకు తెలియకుండానే వాళ్ళ అనుగ్రహం మీ మీద పని చేస్తూ ఉంటుంది. కానీ మీ గుర్తింపు కూడా వాళ్ళు నీ గుర్తింపు కూడా ఒక చక్కది. ఎందుకంటే గుర్తింపును కూడా సెపరేట్ అయ్యండి. వ్యక్తి భావన లేదు, వ్యక్తి భావన లేకుండా మన సృష్టిని ప్రేమించినా మనకి జ్ఞానం కలుగుతుంది. నిశ్చయించుకోండి, మనకి వ్యక్తి భావన లేకుండా, లౌకికమైన వాంఛము లేకుండా మన ప్రేమ కోసమే ప్రేమని సృష్టిని ప్రేమిస్తున్నప్పటికీ నీకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. మనం భగవాన్ అనుకుంటున్నాం. ఆ భగవాన్ మీరు ఎలా ఉన్నారు, ఈ శబ్దం ఎలా ఉంది, ఈ పొలం ఎలా ఉందని ఒకసారి అనుకుంటున్నాను. చూస్తే రోజు మన భగవంతుని స్మరించుకుంటున్నాం. ఆయన ఒక్కసారి మనం ధరించుకుంటే మన పని పూర్తయి. మన రోజు ఆయన స్మరించుకుంటున్నాం. ఒకసారి ఆయన మనం స్మరించాలనుకుంటే ఈ దేశం అనే జైలు నుంచి విడుదల బయటకు వచ్చేస్తాం. కనీస సంవత్సరాలు వాళ్ళకి సరిపో, మినిమం నీస్ వాళ్ళకి సరిపో. వాళ్ళ అవసరాలు పెంచుకుంటాం అంటే అవసరాలు తగ్గించుకోరు. ఆయన ఎవరు రమణ భగవాన్ కూడా ఉన్న వాళ్ళు ఎవరు ఛార్జ్ చేసుకుని కామెంట్ చేస్తే వారు పరాయి వాడు కాదు, వారు మనవాడు కాబట్టి మన దగ్గరకు వచ్చారు. ఈ ఛార్జెస్ జరిపించాలి, మన ఛార్జెస్ జరిపించాలంత ఛాలెంజ్ అక్కడ అనుకుంటే వాళ్ళు కాదు, వారు పరాయి వాడు కాదు, వాడు మనవాడు. పరాయి వాడు అయితే మన దగ్గరికి ఎందుకు వస్తారు, మనవాడు కాబట్టి మన దగ్గరకు వచ్చాడు. కొన్ని కార్యమంత్రాలు వారి వాసన నెనకేంటి వాళ్ళు జన్మించాడు. కానీ ఆ వాసన వాడికి నెరవేరుతున్నాడు, ఆ వాసన వాడికి గుర్తులేదు, ఆ సంస్కారం వాడికి నశించాడు. మన ఇందులో చేరుకున్నాడు వారు మనవాడు, వారు పరాయి వారు కాదు అని స్పష్టంగా భగవాన్ చాలీ గారి గురించి చెప్పారు. భగవాన్ శరీరం నుంచి పెట్టారండి, అంటే జన్మాంతరం అనుమానం ఎలా ఉంటుందంటే భగవాన్ శరీరం నుంచి పెట్టారు. అతను చాలీ గారు సడన్గా దేశం వ్యాపకమార్చింది. రమణ మహర్షి గారు శరీరం నుండి తీసుకొచ్చాక మనకి ఈ దేశం తెలుసుకునే మనకి సడన్గా మాతృ మా మాతృభూమి ఎందుకని జ్ఞాపకం వచ్చింది. మనం ఎవరి కోసం అయితే వచ్చామో వారి శరీరం ఎక్కడ లేదు, ఇది దేశంతో పని లేదు మనకి అని ఆ ఫ్లైట్కి టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. అప్పుడు బోండా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నారు, అన్నీ అన్ని ప్యాక్ చేసేసుకున్నాడు, ఎవరికి ప్యాక్ అన్ని సెట్ చేసుకున్నాడు. అరుణాచలానికి బొంబాయి ఎక్కలేదు, హిమాలయం గంటలో బయలుదేరుతుంది, మైక్లు చెప్తున్నారు నాలుగున్నరకు బయలుదేరుతున్నారు, ప్యాసింజర్స్ ఉంటే సిద్ధంగా ఉండమని ఇండియా విడిచిపెట్టి ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం మన భగవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, మన ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, ఈ గవర్నమెంట్ సెవెన్స్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అని ఒకసారి ఏదో జన్మాంతరం అంటే స్థితి వచ్చింది. టికెట్ క్యాన్సిల్ చేయించుకున్నాడు, మన లగేజ్ తీసుకున్నాడు, మళ్ళీ వెంటనే తిరిగి తిరిగి మనం వచ్చేసాడు. అది జన్మాంతరం ఏ శక్తి అయితే మ్యాచ్ చేసింది, ఏ శక్తి అయితే అతను ఇంగ్లాండ్ నుంచి అరుణాచలం తీసుకొచ్చిండు, ఆ శక్తి మళ్ళీ అరుణాచలానికి మళ్ళీ ఇండియా విడిచిపెట్టి ఇంగ్లాండ్ వెళ్ళకుండా ఆఫ్ చేశాడు. అది జన్మాంతర అనుబంధం అంటే అలా ఉంటుందని చెప్పడం కోసం మీకు ఉదాహరణకు చెప్తున్నాను. జ్ఞానం యొక్క భవిష్యత్తాలను ఎదురైన తర్వాత కూడా, అంటే గురువు యొక్క శరీరం పడిపోయిన తర్వాత కూడా గురువు యొక్క తోడు మనకు అనుభవం తెలుగు ఏంటంటే గురువు అంటే ఆ శరీరం కాదు. గురువు యొక్క శరీరం పడిపోయిన తర్వాత కూడా గురువుతో అనుబంధం మనకు అనుభవం తెలుగు చెంచుకున్నామన్నా తెలుగు, పెంచుకున్నామన్నా తెలుగు, సాధిస్తున్నాడు. ఈ సంఖ్యలు పెంచేసుకుందాం అనుకుంటున్నాను నేను ఎంగ్లాండ్ వెళ్ళిపోవడానికి, ఈ సంఖ్యలు పెంచేసుకుందామంటే కళ్ళ కనపడలేదు. కళ్ళ కనిపించే సంఖ్యలను తెలుసుకోవడం కానీ కళ్ళ కాపడిన సంఖ్యలను తెలుసుకోవడం నాకు తెలుస్తుంది. ఇంకేమైనా మనసుతో నిర్ణయించుకున్న నిర్ణయాలు కాదు, ఆలోచించి వచ్చిన నిర్ణయాలు కాదు, చెంచకంగా వచ్చింది కాదు, అది మనస్సు యొక్క పరిగణలో వచ్చిన నిర్ణయం కాదు. అది ఎక్కడో జన్మాంతరమైనటువంటి ఆ సంస్కారం, ఆ వాసన అనుబంధం ఏదో గోపికలు మామూలు వాళ్ళే అని అనిపిస్తున్నాయి. ఒక్కసారి కృష్ణుడికి అనిపించింది ఆ గోపికుల యొక్క ప్రేమ లోకానికి మెచ్చుకుంటుంట. కృష్ణుడికి ఓ రోజున తెరకాయ పోటొచ్చింది, ఓ రోజున గడ్డకు వచ్చింది తెరకాయ పోట. అలా నాలుగు రోజులు బాధపడ్డాడు కృష్ణుడు తెరకాయ పోడుతాడు. అప్పుడు డాక్టర్లు వచ్చారట, ఆ మందు వేశారు, ఈ మందు వేశారు, తెరకాయ పోటు పట్టడం కృష్ణుడికి తెరకాయ పోటు వచ్చిందని భక్తులు బాధపడుతున్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, భక్తులు పాదలు తీసుకు భక్తుల యొక్క పాదాలలో ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి జూడి తీసుకొచ్చి నా మొక్కలకి కావాలి తెరకాయ పోటీ పోతాం కానీ ఇంజక్షన్కి ట్యాబ్లెట్స్కి అడుపులకి తగ్గడం చెప్పడానికి భక్తులు పిలిచారు. మీ మీ అందరి భక్తులు మీ పాదజూడు తీసి కృష్ణుడు ముఖానికి రాయిందని అంటే వాళ్ళే నడకండి, మేము మట్టికి రాయమంటే ఇంకా ఏంటండి వాడు చేసి నా ప్రాజెక్ట్ చేస్తే మకాన్ని పెడతా అనుకోండి, నేను మాకు నరకం వస్తుంది. దేవుడి ముఖం మీద, దేవుడి ముఖం మీద మా ప్రాజెక్టు తీసి దేవుడి ముఖాన్ని కాస్తే అది కలగకూడదు తప్పచ్చు కలిగి మేము నరకం చేస్తాం. మేమ్మటికి మా పాలు భూమి కృష్ణుడు రాయి ఇంచడంలో వారి తలకాయపూడి తగ్గుతుంది తగ్గదు, కానీ వారి ముఖానికి మా పాలు నూలు కాస్తే, వారి ముఖానికి భగవంతుడి యొక్క పేరుకి మా పాలు కాస్తే మాకు నరకానికి వెళ్తుంది. మేము చేతి ద్వారా నరకానికి వెళ్ళి పనులు చేసుకోం అని చెప్పారు. ఆ నోటు ద్వారా ఉందామని చెప్పింది అనమాట. విషయంలో తలకాయపూడి తగ్గట్లేదు, ఇంకో పాలు నూలు కావాలి కృష్ణుడు. గోపురాములు వచ్చారు, ఎవరు కృష్ణుని చూడటానికి పరమాత్మను చూడటానికి మ్యానిఫెస్టెడ్ గాడ్, డెకరేటెడ్ గాడ్ అంటే భూమి మీద నడిపినటువంటి దైవం. పరమాత్మకి ఆకారం లేదు, పరమాత్మకి రంగు లేదు, పరమాత్మకి పేరు లేదు. ఒక ఆకారం ధరించి, పేరు ధరించి భూమి మీద నడుస్తున్న దైవం స్వామివారి, వాసుదేవ స్వామివారు. భగవంతుని మనం చూడలే, మన కళ్ళ కనిపించడానికి రూపం ధరించి వచ్చాడు. అప్పుడు గోపులు వచ్చాయి, గోపులు వచ్చి అన్నారు కదండి, మేము ఈ భగవంతుడు యొక్క వాసుదేవుడి యొక్క ముఖానికి మా పాపదేవుడు వేస్తాం. వారికి తలకాయ పూట పట్టడం ముఖ్యం కానీ మేము నరకాలు తిరిగినా పర్వాలేదు, నరకాలు తిరిగి వివరాలు కనపడతాం మాకు అభ్యర్థించలేదు అన్నారు. అది ఎవ్వంటే అదండి, గోపికులు వాళ్ళ పాదములు తీసి భగవంతుడికి రాస్తే వాళ్ళ తలకాయ పూట తగ్గిందండి. ఒక మిగతా భక్తుల యొక్క ప్రేమ, గోపుల యొక్క ప్రేమ చూడండి. మిగతా భక్తులకి ప్రేమలు క్యాలిక్యులేటెడ్ లవ్, క్యాలిక్యులేటెడ్ డివోషన్, క్యాలిక్యులేటెడ్ అఫెక్షన్. రోజు దగ్గరికి వచ్చేది మాకు అది మ్యాథమెటిక్స్ ఏమి లెక్కలేమి. వారికి పరమాత్మకి తలకాయ పూట తగ్గినాయి, కానీ దానివల్ల మేము నరకానికి మాకు అభ్యంతరం. అది నిజమైన ప్రేమ. ఆ గోపుల యొక్క ప్రేమ లోకానికి ఒక్కసారి ఎత్తి చూడండి. దానికి కృష్ణుడికి తలకాయ పూట వచ్చింది, అది కృష్ణుడికి తలకాయ పూట వచ్చింది. అంటే గోపికుల యొక్క ప్రేమను చూపించడం కోసం నిధులు చూపించుకున్నానంటే, ఆ గోపికులకి కృష్ణుడి పట్ల ఎటువంటి ప్రేమ ఉందో, ఆ చాదీ గారు కూడా అటువంటి ప్రేమ. మనం ఇప్పటి నుంచి భగవంతుడి మీద ప్రేమ కల్టివేట్ చేశాం అనుకుంటారు. మన కామల దగ్గర ఇబ్బంది లేదు, కామ చూసే వాళ్ళకి ఏమన్నా కామలో ఉన్నాడనిపిస్తుంది. లోపల మధ్య కనెక్షన్, ఈశ్వరుతో కనెక్షన్ వచ్చేసినప్పుడు ఇంజిన్ తోటి పెట్టి కనెక్షన్ ఉంటే ఎలా ఉంటుందో, ఇంజిన్ కూడా తెచ్చే లేకపోతే లోపల ఈశ్వరుతో మన కనెక్షన్ వచ్చేస్తుంది. దాచి మన కామాలు ఉన్న ఇబ్బంది లేదు. అందులో ఎవరితో తన తెలంగాణ తెలియదు స్వరాజ్ మెంబర్స్ అందరూ. అంటే ఇంక స్వరాజ్యం అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన స్వరాజ్యాన్ని కలపడుకోలేదు. ఆ స్వరాజ్యాన్ని మనం కలపడు మనం చూసుకుంటాం, ఆయన కలపడాన్ని చూసుకోలేదు. స్వరాజ్ మెంబర్స్ ఆయన ఐదు సార్ శరద్ గారికి స్వరాజ్యం ఎంత ఇష్టం అంటే, ఆయన భార్య కంటే ఎక్కువ ఇష్టం శరద్ గారు. మా నాన్న నాకు 17వ సంవత్సరంలో పెళ్లి చేసేసాడు, నాకోటి వారికి పెళ్లి ఉంది. కానీ నా జయప్రారంభంలో పెళ్లి అవ్వచ్చు, పెళ్లి అయిపోయింది. నాకోటి వారికి పెళ్లి పేరు పడలేదు, తెలంగాణ గారికి భార్య పేరు సత్యభామ సౌరభయరావు. నాకోటి వారికి పెళ్లి పేరు పడలేదు, కానీ నా జయప్రారంభంలో పెళ్లి ఉంది కాబట్టి నాకు 17వ సంవత్సరంలో నాన్నగారు పెళ్లి చేసేసారు. నాకు కావలసింది పెళ్లి కాదు, నాకు కావలసింది స్వరాజ్యం. స్వరాజ్యమే భర్తలేదండి సాగుతూ ఇంటికి చెబుతున్నారంటే ఈ మాట కామలోకి వెళ్తే చివరిన కామాలకి ఆయన డయాబెటీస్ ఎక్కువ ఉంది. ఆయనకి తిలక్ గారు డయాబెటీస్ వల్ల చనిపోయారు. డయాబెటీస్ ఇప్పుడున్న మందులు అప్పుడు లేదు. కామాలోకి వెళ్ళాడు, కామాలోకి వెళ్ళి ఇంకొకసారి ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఆ జీవుడి శరీరంతో ఏర్పడే టైం వస్తాను, స్ట్రగుల్ అవుతాం. ఇలా చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. ఒకసారి ఆ చూసే మనుషులు గుర్తుపట్టలేకపోతున్నాడు, పంచిపోతాడుతో సంబంధం తెలిగిపోతుంది, శరీరంతో సంబంధం తెలిగిపోతుంది. ఎక్కడికో ప్రయాణం వెళ్ళిపోతున్నాడు పిల్ల. సడన్గా మళ్ళీ స్థితి వచ్చింది. ఒకసారి చూడండి, దీపం ఆడిపోయేప్పుడు సడన్గా మంచి ప్రకాశించి ఆడిపోతుంది. మీ దీపం కూడా ఆడిపోయేప్పుడు చూడండి మంచి వెళ్ళిపోతుంది, సడన్గా ఆడిపోతుంది. అలాగే శరీరంతో తెలియజేయడం అనుబంధం, పంచిపోతాడుతో అనుబంధం తెలియజేయడం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు మనం. మళ్ళీ ఒకసారి స్మృతి మధ్యకి పుచ్చుకుంటావా, లేదా కొన్ని ఫాయసీ ఇవ్వమంటావా, ఏం కావాలి నీకు, ఏది ఇష్టం అంటే ఇస్తాం చెప్పడం జరిగింది. అంటే తిలకం చేయడం స్వరాజ్, స్వరాజ్యం నీ స్వరాజ్యం. అంటే స్వరాజ్యం కోసం ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళందరికీ నా వందనములని చెప్పండి అని చెప్పి శరీరం నుంచి స్వరాజ్యం డాక్టర్ అంటే ఒక సాయం. వాళ్ళు ఫేక్ చేయడం చూడాలి. నాకు అనిపిస్తుంది వాళ్ళు ఫేక్ చేయడం ఏమి చూసినా ఈశ్వరుడు వాళ్ళ స్వర్గాన్ని ఇస్తాడు. స్వరాజ్యం డాక్టర్ ఆండవి కాదు. ఇప్పుడు మనం ఏమన్నాడంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ ఆండవి కాదు. ఎలా చెప్పాలంటే స్వరాజ్యం నా జన్మ అడగనాడు. మనందరం ఆత్మజ్ఞానం సంపాదించడం మన జన్మ స్వరాజ్యం డాక్టర్ ఆండవి హెల్ప్. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే తెలంగాణ చెప్పి మాట్లాడమని చెప్పాలి. సెల్ఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ ఆండ్ ఐ విల్ హెల్ప్ అని మనం చెప్పాలి. అవి ఎలా చెప్పదు మనం ఎలా చెప్పాలి. మనం ఏం చెప్పంటే మన భర్త అయితే సరఫరాలు చేయండి. మన భర్త అయితే ఎంతో కొంత కృషి చేస్తే ఎంతో కొంత ఎఫర్ట్ చేస్తే తప్పనిసరిగా ఒక రోజు వెనక ముందు ఒక జన్మ వెనక ముందు తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మనం చేసినటువంటి కృషి, మనం చేసినటువంటి ప్రయత్నం, మనం చేసినటువంటి సాధన అది వేస్ట్ అవ్వదు. ఇప్పటికప్పుడు తప్పనిసరిగా ఆత్మసింహాసాన్ని ఆ శాంతి అన్లిమిటెడ్ పీస్, పెరమనెంట్ పీస్, పెరమనెంట్ హ్యాపీనెస్, ఆ నిర్వాణ స్థితి అది తప్పనిసరిగా మనం అనుభవించలేకపోతుంది. ఇప్పుడే అది మన ప్రాపర్ అండర్స్టాండింగ్ కనుకుంటే మన బుల్లి లోపలన వస్తూనే పొందాలి. ఇమ్మోర్టలిటీ అది ఇమ్మోర్టల్ స్టేట్నే పొందాలటువంటి అది ఉంటే తప్పనిసరిగా మాట్లాడటం నుంచి మనం ఇప్పుడే ఈ గంగలోని విడుదల పొందుతాం. మన బుల్లి కనుక దాని మీద ప్రతి మానవుడికి ఒక సామాన్య మానవుడు మొదలు ఒక ఏనాయన మొదలు ప్రైమ్ మినిస్టర్ వరకు ఒక స్కాలర్ వరకు ప్రతి వాడికి వారికి వారి దేహం అంటే వారికి ఇష్టం. ప్రతి వాడికి దేహబుద్ధి ఉంటుంది. ప్రతి వాడికి నామబుద్ధి ఉంటుంది. లోపలన్న సద్వస్తువు తెలియకుండా వాడి నామబుద్ధి వాడి జ్ఞానబుద్ధి వాడు నామ చేస్తుంది. అంచగా పరమేశ్వరుని చింతించడం, పరమేశ్వరుని ధ్యానం చేయగా చేయడం, ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయగా చేయడం, ఆయన నామం స్మరించగా స్మరించడం, ఆయన రూపాన్ని ధ్యానం చేయగా చేయడం మన జాగబుద్ధిలోంచి మన నామబుద్ధిలోంచి విడుదల పొందుతాం. ఎప్పుడైతే మన నామబుద్ధిలోంచి మన జాగబుద్ధిలోంచి విడుదల పొందామో నదిని సముద్రం ఐక్యమైనట్టే మనం పరబ్రహ్మముడు ఐక్యమవుతాం, బ్రాహ్మణ స్థితిని పొందుతాం. అది చివరస్థితి, అది పరమస్థితి. గాలి వేస్తాంటే చెట్టు యొక్క ఆకులు ఏ విధంగా అటు ఇటు కదులుతాడంటారు. గాలి వేస్తాంటే దీపం ఎటు అటు ఇటు ఎలా కదులుతాడంటారు. ప్రతి ఇన్సిడెంట్కి పరిసరాల ప్రభావం వల్ల ప్రతి ఇన్సిడెంట్కి నీ మనసు అలా ఊగుతాంటే నీ బుద్ధి ఊగుతాంటే నీకు భక్తి ఏంటి నీకు జ్ఞానం ఏంటి బయటకు తరమన్నా అంటే చేపల్లో ఉన్నప్పుడు ఈశ్వరానికి నువ్వు అడుగుడు కాదు. ఆ చేపల్లి బుద్ధి తొలగించుకోమని నీ తెలివితేటలు కాదులే నిన్ను శుద్ధి చేసేది, నీ తెలివితేటలు కాదులే నిన్ను పవిత్రం చేసేది. యేసుక్రీస్తు అంటే నువ్వు ఎంత తెలివైన వాడినా చల్లబడిపోయి నీ జుట్టు నల్లగా చేసుకోగలవు. నీ తెలివితేటలను ఉపయోగించి నీ జుట్టు చల్లబడిపోతే నీ జుట్టు నల్లగా చేసుకోవడం శక్తి ఇక్కడ ఎవరికైనా ఉందా? ఒక రంగు రాసుకున్నా మరో గంటలో నీ ఆ జుట్టు మళ్ళీ తిరిగి అయిపోతుంది. నీ తెలివితేటలను ఉపయోగించి నీ నదులంతా ఉపయోగించి నీ చల్లబడిపోయిన జుట్టు నల్లగా చేసుకోగలవు అనవు. నల్లగానే చేసుకోలేదు. అటువంటి నీ జీవితాన్ని కేవలం నీ తెలివితేటల వల్ల నీ జీవితంలో మాట్లాడు. ఆ గురువు యొక్క మౌనమే నేను పవిత్రంగా చేస్తున్నావయ్యా, నేను పరిశుద్ధంగా చేస్తుంది నీకు ఏకాగ్రత పవిత్రత ప్రవీణత కలుగుతుందయ్యా. ఏది యోగం, ఏది పరిశ్రమ, ఏది ఎరుపు భగవంతుడు పొందుకోక నాకు ఉండాల్సింది. ఏదో ఇలా కౌశలం, ఏదో ఇలా ఎరుపు, ఏది మామూలు ఎడ్యుకేషన్తో చేసే పనులకు ఏది కౌశలం, వారి బుద్ధిమంతుడు వారి మేధావి అని చెప్పడానికి ఏంటి నిర్వచనం, ఏది ప్రమాణం, ఏది ప్రమాణిక అని భగవంతుని అడిగితే భగవంతుడు ఏం చెప్పాడంటే ఏది ఒక మాట మాట్లాడితే చేస్తుడుగా పనిచేస్తే నీ మాట వల్ల నీ పని వల్ల నీ ఉదయంలో అంతర్యామగా ఉన్నటువంటి భగవంతుడు చేయబడాలి. ఏది నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట నీ బుద్ధి పక్వాన్ని తీసుకురావడానికి సహాయపడాలి. అదే నేర్పు, అదే యోగం, అదే కదా స్కిల్ అంటే అదే కదా. ఏదో పని చేశానో ఏదో పని చేశానంటే కాదు, నువ్వు చేసిన పని నీ ఉదయంలో అంతర్యామగా ఉన్నా సరిగ్గా ఈశ్వరుని అందుకోవడానికి సహకరించాలి. యా ఏదో చేశాను ఏదో చేశానంటే కాదు, నువ్వు మాట్లాడే మాట నీ డేటుడే లైఫ్, నీ డేటుడే బిహేవియర్ ఎలా ఉండాలంటే నీ ఉదయంలో అంతర్యామగా ఉన్న ఈశ్వరుని అందుకోవడానికి నీ బిహేవియర్ సహకరిస్తే అదే అయ్యా. అది యోగ కర్మ సుకౌశల, యోగ కర్మసు కౌశల అంటే కష్ట. అదే భగవంతు రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే కష్టలేని కర్మ. అదేంటది కష్టలేని కర్మ అంటే నువ్వు కర్మ ఏమిటంటే నువ్వు చేస్తున్న కర్మ, నువ్వు చేస్తున్న పని, అది ఎప్పుడు యోగం అవుతుంది? ఎప్పుడు కౌశలం అంటే నువ్వు చేస్తున్న పని వల్ల, నువ్వు మాట్లాడే మాటల వల్ల, నీ బిహేవియర్ వల్ల అంతర్యామిగా ఉన్నవాడు నీకు అనుభవించి వేసి అవ్వాలి. అది నేర్పు అంటే, అది యుక్తి అంటే, అది స్కిల్ అంటే, అది యోగ అకర్మాసం కౌశలం. నీ మనసు అణిగింది అనుకో, నీ చేతల బుద్ధి లేదనుకో, బుద్ధి ఉదయాత్మకంగా ప్రయాణం చేస్తాననుకో, ఒకసారి ఒకసారి ఈ సృష్టిని అంతా నీకు అంబ్యాక్ చేసుకోవడానికి వస్తుంది కదా. పరిసరాలు కొద్ది సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది. మనకు అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు శరీరాలు దగ్గరగా ఉన్నాం, మానసికంగా ఎక్కడ దూరంగా ఉంటాం. శరీరాలు దగ్గరగా ఉండి మనసులో దూరంగా ఉంటాం కంటే మనసులో దగ్గరగా ఉండి శరీరాలు దూరంగా ఉంటాం మంచిది. అందుకే అత్తకు వాళ్ళకి పరమ ప్రేమ చేయాలంటే ఏర్పాటు కాపడే మంచిది. ఒకే చోట నుండి ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయపట్టడం కంటే దూరంగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకోవడం మంచిది. ఇక్కడ చెప్తున్నాడు ప్రధానమంత్రి, చూడండి, మీ ఇంద్రియాలు అణిగిపోతే, మీ మనస్సు అణిగిపోతే, మీ బలబుద్ధి నశిస్తే. ఆ కృష్ణుడు వృద్ధాగ్యంగా చెప్తాడు చూడండి, భోగాలు వచ్చి జ్ఞానంలో ప్రవేశిస్తున్నాడు, అసలు ఒక భాగం కూడా జ్ఞానికి రాకపోయినా సముద్రం లేకుంటాడు. అది రమణ మహర్షి గారి ఉదాహరణ. అరిణాచలం వచ్చినప్పుడు దేహం అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది. దేహం యొక్క డెస్టినీ, దేహ డెస్టినీ ద షేప్స్ ఆఫ్ థింగ్స్. దేహం అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది, దేహం ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది. అప్పుడు ఆకలి బాధ, ఇప్పుడు అభివృద్ధి బాధ. కానీ జ్ఞానం సమానమే. నేను అరుణాచలం వచ్చి కొత్తగా పొందింది ఏమి లేదు, పొందం లేచింది లేదు, మొదలైన పొందండి. ఇక్కడ అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందింది ఏమి లేదు. కానీ దేహం అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది, దేహం ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నాను. కానీ లోకం ఏమనుకుంటానంటే, రమణ మహర్షి గారు ఇప్పుడు కష్టపడ్డారు, ఇప్పుడు సుఖపడున్నారు అని లోకం అనుకుంటాను లేదు, చూసేవాళ్ళు అనుకుంటున్నారు. కానీ అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఆ దేహం యొక్క ప్రారంభంలో ఎలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చిందని ఈ భేదాలన్నీ వికారాలన్నీ చూసేవాళ్ళకి. కానీ జ్ఞానం ఏమి లేదు. జ్ఞానమైన జ్ఞానం, శాంతి శాంతి, ఆనందమే ఆనందం. ఎక్కడ చూసినా ఆనందమే. మీకు పరిసరాలతో నీ మనసు ఎక్కడో గాంధీ దాకా వెళ్ళక్కర్లేదు. మీరు ఒక్కసారి ఆ మనోని దేహం ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడు, ఆ మనసు అణిగినప్పుడు, మనకు అందరి దృష్టి కలిగినప్పుడు, మీది సృష్టినంత క్లేశనంత పడి మానవ జాతిని యువరాశి ఒక్కసారి మిగిలిన కౌలించుకోవడానికి వస్తుంది. అలా మంచి పనులు చేస్తున్నానండి, అది తయారు అవుతుంది. మీ మంచి పనులన్నీ రెడీగా ఉన్నాయి, మీ శరీరం మరణించాక మనం రిసీవ్ చేసుకున్నారు. ఏ తయారు అవుతుంది, మీరు చేతాత్మ చేయవచ్చు, విగ్రహాన్ని కూడా పూజ చేయొచ్చు, పూజలు కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మహర్షి యొక్క మహర్షి యొక్క చూపుతోటి సమానం కానే కాదు. అంటే ఆరోగ్య కాలేదు మహాత్ములతో సాంగత్యం వల్ల మనకు తెలియకుండానే ఆరోగ్య కాలేదు పవిత్రంగా ఉంటాం, మన మనస్సు పవిత్రం అవుతూ ఉంటుంది, మన బుద్ధి పవిత్రం అవుతూ ఉంటుంది. ఎంత పవిత్రం అవుతుందంటే ఆ లోపలన్న వస్తువు ఎంత పరమ పవిత్రమైందో మన మనస్సు కూడా అంత పవిత్రం అయితే సదాకారం చెందుతుంది. ఇదంతా మహర్షి యొక్క చూపు వల్ల, మహర్షులతో సహవాసం వల్ల నీకు అంటారు. ఆటోమేటిక్ ఆటోమేటిక్ దీన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. నీకు ఆటోమేటిక్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అంటే జ్ఞానం సంపాదిస్తే నీకు జ్ఞానం ఉందా లేదా అనేది నీ జీవితం దూషవని నేను ప్రభావం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అజ్ఞానం ఎక్కడన్నా అనుగ్రహించాలని అనుగ్రహించలేదు. జ్ఞానం ఇతరులను అనుగ్రహించకుండా ఉండాలన్నా ఇతరులను అనుగ్రహించకుండా ఉండలేదు. నువ్వు ఇప్పుడు ముట్టుకున్నావు అనుకో, నువ్వు సైజ్ని ముట్టుకున్నావు అనుకో, చేతులు కాకుండా నువ్వు ఆఫ్ చేసుకోగలవు. ఇప్పుడు చేతులు ముట్టుకున్నప్పుడు చేతులు కాకుండా ఉంటాయా, చేతులు కాలిపోతాడు. అలాగే మహర్షి యొక్క అనుగ్రహంలో, అవతార పురుషుడు అనుగ్రహంలో దాని ఉదయంలోకి వచ్చినప్పుడు నీ అజ్ఞానాన్ని ఆపుకుంటాను, ఆపుకోలేవు కదా, కాలు పెట్టుకుంటుండదు. నువ్వు ఇప్పుడు ముట్టుకుంటాను, నా చేయి కాలకుండా చూసుకుంటానని సాధ్యం కాదు. అలాగే మ్యానిఫెస్టెడ్ డాక్టర్ మీకు ఆ కాంటాక్ట్ వచ్చినప్పుడు నీ అజ్ఞానాన్ని ఆపుకుందామని ఆపుకోలేదు. నిప్పు ఏదో నీ చేతులు ఏదైనా వచ్చి నిప్పుని ముట్టుకోవడానికి బర్న్ అయిపోతుంది. ఏదో ఇబ్బంది తెలుసు కూడా, అజ్ఞానం కూడా, నీ గాలి బుద్ధి కూడా అలా బర్న్ అయిపోతుంది. నన్ను బర్న్ అవ్వకూడదు అనుకున్నాను, ఆడమంటే ఆయనకు బర్న్ అయిపోతుంది. అది అది కాలిపోతుంది, అజ్ఞానం కాలిపోతుంది. నేను ఎలా తింటూ తిరుగుతున్నప్పుడే నా శరీరం భూమి అది తిరుగుతున్నప్పుడే నన్ను అనుగ్రహించి నీ జ్ఞానాన్ని పంపించి నా అజ్ఞానాన్ని కాల్చి బూడిచ్చేది. అలా కాల్చి బూడిచ్చేయమనుకో ఈరోజు శరీరానికి మరణం వచ్చేస్తున్నారు. మరణం ఏం తీసుకొస్తుంది? పునర్జన్మం తీసుకొస్తుంది. మళ్ళీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం. ఈ బుద్ధినున్నాను, ఆ బుద్ధికి ఎప్పుడు తీసుకొస్తాను? నేను ఈ బుద్ధినున్నాను. ఇప్పుడు మధ్య ఈ జన్మ మరణమైన ప్రవాహం రాత్రి సాగుతుంది, ప్రవాహం సాగుతుంది. ఆ వృద్ధి వైపుకి తీసుకురావడానికి నీ సహాయ సహకారం అందించకపోతే నా తెలివితేటలో నేను ఆ వైపు ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంకుకి రాలేనా? నేను ఒకసారి నిద్రపోతున్నాను. కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఎప్పుడో 10 సంవత్సరాల పూర్వం నేను డ్రీమ్ వచ్చిన, నేను నిద్రపోతున్నాను, డ్రీమ్ వచ్చింది. బ్యాంక్ అంటే గుర్తిస్తాను నాకు. ఎప్పుడో 10 సంవత్సరాల పూర్వం డ్రీమ్, నేను ఈ బ్యాంకులో ఉన్నాను, ఈ పక్క బ్యాంకులో ఉన్నాను. నది పెద్ద నది, ఆ పక్కన బ్యాంక్ చాలా కనిపిస్తుంది, కానీ చాలా దూరంలో కనిపిస్తుంది. నేను ఈ వైపు బ్యాంకులో ఉన్నాను, కానీ ఈ వైపు ఒడ్డున ఉన్నాను, కానీ ఆ వైపు ఒడ్డు లేదు. ఈ వైపు ఒడ్డునే ఉన్నాను. నాకు ఏంటో కానీ ఈ నదిని క్రాస్ చేసి ఈ నదిని దాటి ఆ వైపుకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. డ్రీమ్లో డ్రీమ్లో అనుకో అనుకోవాలి కదా. ఎవరో హోరు నేను వచ్చాడు, ఆ హోరు నేను ఎవరో నాకు కనపడలేదు. ఎవరో జగన్ నాకు వచ్చాడు, వాడు నాకు కనపడలేదు. వెనకాలే వచ్చాడు, వాడి చేతితో నన్ను ముట్టుకోలేదు. మామూలుగా పిల్లలు బయట పిల్లలు ఫుట్బాల్ ఏ విధంగా అయితే ఆడుకుంటారో ఆ ఫుట్బాల్ కాల్తో ఏ విధంగా అయితే తన్నుతారో ఒక్కసారి వెనకాల నుంచి వచ్చా ఎవరో చూడలేదు. వెనకాల నుంచి వచ్చినావు ఒక తల్లి తన్నాను, ఒక్క తల్లి తనైతే అరపాటు రాను దూరంలో ఉన్నటువంటి ఎవరిని దాకా అర్థం. ఇప్పుడు కూడా తను తల్లివాడు ఎవరు నాకు అది జగన్. నేను సీకేకి వెళ్ళాలని కానీ భోగ సహాయంతో వెళ్ళాలి కానీ అనుకోవట్లేదు. అనుకోకుండా అక్కడికి జరిగింది అది కూడా నేను చెప్పాను. ఇదే అరుణాచల ప్రదేశ్లో భగవాన్ చెప్తాను, ఈ బ్యాంకు నుంచి నా బ్యాంకు ఈ మధ్య నీ ప్రవాహం కాదు. నీ ఎవరు లేకుండా, నీ ఎంటర్మీడియన్స్ లేకుండా నేను కాక్ చేయలేదు కానీ ఆ ఎవరు ఏంటి భక్తులు 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 సంసారం అంటే చాలా మంది సంసారం అంటే ఏంటనుకున్నారంటే ఇంట్లో ఉన్న మనుషులు సంసారం అనుకుంటున్నారు. ఇంట్లో ఉన్న మనుషులు సంసారం కాదు, జన్మించడం మరణించడం మరణించడం జన్మించడం సంసారం అంటే అది. దాన్ని ఎవరికైనా చేయాలంటే దేవైన ఇంటర్ఫీరెన్స్ లేకుండా మన వాళ్ళు ఉంటాం. ఇప్పుడు మనకి పునర్జన్మ ఏ స్థితికి ఎప్పుడు వస్తాం అంటే దూరం ఉండగానే మన లోకంలో ఈ భూమి మీద ఈ ప్లానెట్ మీద మన శవం అతిథి తిరిగినప్పుడే మనకి విశ్వం పనిచేస్తుంది. అప్పుడు మనకి కడతారు జన్మ, అది శివరి జన్మ, అది ఫైనల్ స్టేజ్, అల్టిమేట్ స్టేజ్. అది పొందడం కోసం కొన్ని కష్ట సుఖాలు మనం అది మెటాఫిక్స్లో చెప్పేస్తారు. అది మంత్రంతో ఉండాలి మీకు. ఈ లాస్ట్ వరల్డ్ ఇది ప్రాబ్లమ్స్, ఈ ఫ్యామిలీ వరల్డ్ ఇది ప్రాబ్లమ్స్, ఈ అల్టిమేట్ వరల్డ్ ఇది ప్రాబ్లమ్స్, ఈ ఫైనల్ వరల్డ్ అల్టిమేట్ వరల్డ్. మై ఫస్ట్ ట్రూత్ రాధాకృష్ణ అంటాను, టు నో ద ట్రూత్, టు నో రియాలిటీ, టు నో అవర్ ఎనర్జీ, దట్ ఇస్ డీప్ ఇన్ అవర్ లైఫ్. నా లోపలికి దిగాలి. మీరు నిజంగా ట్రూత్ కావాల్సిందో లోపలికి వెళ్ళవలసిందో రమణ మనిషి గారు చెప్పేవారు. రమణ మనిషి గారి దగ్గరకు వచ్చాను చిన్ననాటి స్నేహితులు, 1వ తరగతి 2వ తరగతి స్నేహితులు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఈ పైకి వెళ్ళిపోయాం అనే వాడు చిన్న పిల్లలు వచ్చి అంటూ చదువుకున్న వాడు వచ్చి నేను పైకి వెళ్ళలేదు, నేను లోపలికి వెళ్ళాను. నేను పైకి వెళ్ళిపోయాను మీరు అనుకుంటున్నారు, నేను పైకి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళాను. పైకి వెళ్ళిన వాడికి నిజం తెలియదు, లోపలికి వెళ్ళిన వాడికి తన హృదయంలో నిజం దర్శనం చేస్తుంది. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. బైబిల్ ఒక మాట జ్ఞాపకం వస్తుంది, మీకు కనుక త్వరగా చూస్తుంటే సహనం ఉంటే మీకు ఒకవేళ దుఃఖం ఉన్నా మీ దుఃఖం ఇంత సుఖంగా ఆనందంగా శాంతిగా మారిపోయింది. నారాయణ ఒకసారి కొన్ని కొన్ని సంఘటనలు జీవితంలో జరుగుతూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటారు. ఏమి ఈ పరిస్థితి బాగోలేదు అని మీకు ఒకసారి మీ మనసు కనిపిస్తూ ఉంటారు. ఆ పరిస్థితి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తానికి, మీ జీవితంలో ఏ మార్పు తీసుకురావడానికి భగవంతుడు ఉద్దేశించాడో మీకు తెలియదు. మన గురించి మనకంటే దేవుడికి ఎక్కువ తెలుసు. అందుకే మీరు వరి వద్దు హరి వద్దు. అంటే మనం శాంతిగా ఉండలేమనుకోండి, మనకి శక్తి కూడా కాదు. శాంతి లవ్ టు పీస్ టు హ్యాపీనెస్ టు